ఆ పువ్వులు, మల్లె పువ్వులు, ఈ పువ్వులు వేసి వీడిని మోసుకెడుతుంటే ఈ దౌర్భాగ్యుడి కాలెళ్ళి అదిగో ఆ కొరత వేయబడి ఉన్న మాండవ్యుడికి తగిలింది. కొర్రులో ఉన్న కారణం చేత ఈ కాలు తగలగానే ఆయన శరీరం కదిలిపోయి లోపల కర్రంతా గిజగిజలాడించేసి మా చెడ్డబాధ వచ్చేసింది. ఎవడో మూర్ఖుడు తన్నాడు, ఆ తన్నిన వాడు సూర్యోదయం కాగానే చచ్చిపోతాడని చెప్పించేశాడు ఆ కోపంతో. అప్పటిదాకా బాధతో అణుచుకున్నాయని. అయితే సూర్యుడే ఉదయించకూడదు నా ముగుడు తెచ్చే పడం అయితే ఆవిడే చెప్పించింది. ఈ పతివ్రతలు గొప్పతనం అదేగా మరి. తన భర్తని లోపల లోపల ఆరాధించే మహాత్ములు ఎంతోమంది ఉంటారు, వాళ్ళంతా మహాపతివ్రతలు కోవ. ఇంకా వాళ్ళు ఏమంటే అయిపోతుందన్నమాట. అంతే, ఆ దెబ్బకి సూర్యోదయం ఆగిపోయింది. దాంతో దేవతలు హడిలిపోవడం, అనసూయాదేవిని పిలవడం. అప్పుడు అనసూయాదేవి గారు బతిమాలి, ఓ సుమతి, నీకు సూర్యోదయం అయితే ముగుడు తెస్తే ఆ ముగుడిని మేము బతికిస్తాం అనగా ఆవిడ సూర్యోదయం కానివ్వడం, సూర్యుడు రావడంతో ఈ ముగుడు చావడం కౌశికుడు. అప్పుడు మళ్ళీ ఆ సుమతీదేవికి అనసూయ తన పాతివ్రత్యంతో ఆ ముగుడిని బతికించివ్వడం. ఆ కథంతో పక్కన పెడితే రాజుగారికి ఇప్పుడు విషయం తెలిసి, అమ్మ బాబో ఇంత మహానుభావుడు, నాకు పాపానికి నిష్కృతి లేదని ఏడ్చేసేట. ఆయన జాలిపడి, నువ్వు కావాలని చేసింది కాదు, చేయలితేలాగా నువ్వు నా మీద పగబట్లా, కేవలం నా దగ్గర డబ్బుంది కాబట్టి అనుమానించి పనిచేసావు, అయినా తక్కువ శిక్షతో నువ్వు బయటపడుదువుగాక అని అతన్ని క్షమించాడు. రాజుగారు ఇప్పుడు ఆ కర్ర లాగడానికి ప్రయత్నిస్తే కర్ర రావట్లా, లోపల దిగిపోయింది. అందుకని ఆసనంలో కర్ర అట్టేబెట్టి చెక్కేసేట మిగతా కర్ర అంతా. కాబట్టి ఆయన లోపల ఇంత కర్రలో ఉండిపోయింది పాపం, మిగతా కర్ర అంతా చెక్కించేశాడు. ఆపై ఇప్పుడు మాండవ్యుడు దివ్య దృష్టితో చూశాడు, అసలు నాకెందుకు ఈ శిక్ష వచ్చింది, యముడు వేశాడు ఈ శిక్ష అని అర్థమయ్యింది. వెంటనే యమలోకానికి వెళ్ళాడు. సంయమని పురానికి వెళ్ళి, ఓరి సంయమని పురాధినాథ పరేతనాథ యన్నవరాజ, ఏమిటిది, ఎందుకు ఈ శిక్ష అన్నట్ట. చిన్నప్పుడు తూనీగలు పొడిచావు నువ్వు, పుల్లగ్గుచ్చావు, ఆ పాపం అన్నట్ట. 11 ఏళ్ళు నిండని వాడు చేసే పాపంలో సగం తల్లిదండ్రులకని మరికొంత గురువుగారిదని నీకు తెలియదా, చిన్నప్పుడు చేసిన పాపానికి ఇంత శిక్ష విధిస్తావా, దీనికి తగిన ప్రతిఫలం అనుభవించు, భూలోకంలో దాసీపుత్రుడివై అందరి చేత అవమానాలు పాలవుతూ నానా రకాలైన అవమానాలకు గురవుతూ బతుకు చీ పో అని చెప్పించాడు. దాంతో యమధర్మరాజు గారు తన అంశతో విదురుడై పుట్టవలసి వచ్చింది. అప్పుడు చాలామంది అడిగారు, యముడి లోకానికి వెళ్ళి యముడిని శపించగలిగిన ఆయన తన శరీరంలో దిగ్గొట్టబడిన కర్రను ఎందుకని తొలగించుకోలేకపోయాడు, ఎందుకు తన శిక్షని తాను తొలగించుకోలేదు అని. శిక్షని తొలగించుకుంటే మరో జన్మ ఎత్తాలి, అందుకే ఆ శిక్షణ నిష్కామంగా అనుభవించాడు ఆయన. అంతటి మహానుభావుడు కూడా వాళ్ళు తలుచుకుంటే కావాలంటే ఉపాసనల ద్వారా ఏదో రకంగా శిక్ష నుంచి బయటపడవచ్చు, కానీ ఎప్పుడో ఒకప్పుడు ఇది అనుభవించాలి, ఈ కర్మ అనుభవించేసేద్దాం అని. యమలోకానికి వెళ్ళి యముడిని శపించే సత్తా ఉన్నాయనికి ఇదో పెద్ద కష్టమా. అలాగే మహానుభావులు కూడా, జయేంద్ర సరస్వతి లాంటి వాళ్ళు ఏదో ఒక ఉపాసన చేసి ఈ కష్టం నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయవచ్చు, చెయ్యరు వాళ్ళు. ఆ పాపానికి నిష్కృతికి ఎప్పుడో ఏదో పూర్వకర్మ అనుభవించేయాలి, కానీ ఇప్పుడు ఈ పాపం చేసిన కారణం చేత ఈవిడ అనుభవిస్తుంది. ఆ అనుభవించడం కూడా నేను చెబుతున్నాను, ఈ క్యాసెట్ వినండి మీరు ఎప్పుడన్నా సరే, ఎలా అనుభవిస్తుందో, ఆవిడకి ఎటువంటి దుర్మృత్యు ఉంటుందో ఈ క్యాసెట్ పెట్టేళ్ళు ఆవిడ తమిళనాడు చూపించి వినిపించిరండి, ఆవిడకి చెబుదాం, తెలుగు వచ్చు కాబట్టి ఆ దిక్కుమాలిందని ఇలా అన్నానని మీరేం అనుకోకండి. మహాత్ములు వాళ్ళని మనం శిక్షిస్తే, వాళ్ళ జోలికెడితే దేశానికి ఎంతో నష్టం. ఇప్పుడు ఈ అల్లకల్లోలాలు, ఈ హింసలు, ఈ భయంకరమైన ఇవన్నీ ఏంటనుకుంటున్నారు, మహాత్ముల జోలికి మనం వెళ్ళడమే. సద్గురువులందరూ దేనండి, సన్యాసులందరూ ఏడుస్తున్నారు, గొల్లును గోల పెడుతున్నారు, దేశానికి అకాల ప్రళయాలు రా నాయనా అని. అయినా ఈ మూర్ఖపు ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు. ఈ ప్రమాదం నుంచి బయటపడాలంటే మనం ఉన్నంత వరకు భక్తి శ్రద్ధలతో భగవన్ నామం చెయ్యాలి. వాళ్ళకి కోరికలు ఏమిటి, వాళ్ళకి ఏమిటి, సామాన్యమైన పిచ్చ పిచ్చ మామూలు ఈ మానవుల ఉపాసన బలం అది. ఏ వేదవ్యాసుని తండ్రి పరాశరుడు సత్యవతిని పెళ్లి చేసుకున్నాడు తాత్కాలికం, అది ఉద్రేకం అయితే ఆయనకి ఏమన్నా, వాళ్ళు లోకక్షేమం కోసం చేసేది. వాళ్ళని సామాన్యమైన కాముకులు, పనికిమాలిన వాళ్ళని భావించితే అది అజ్ఞానుల లక్షణం. నిరంతరం లోపల అగ్నిజ్వాలల వంటి తేజస్సు వాళ్ళకి సాగుతుంది. అటువంటి మహాత్ములకి చేసిన అపచారం యావత్ ప్రపంచానికే అదొక పెద్ద భయంకర స్థితి. మీరు చూడండి, అండమాన్ నికోబారులో క్రిస్టియానిటీ భీకరంగా వ్యాపింపచేసి హిందువుల్ని చోచుకోత కోశారు, అక్కడ వచ్చింది సునామీ. 3,000 మంది బౌద్ధ భిక్షువులు చంపేశారు ఇండోనేషియాలో, అదిగో అక్కడ వచ్చింది సునామీ. స్వామివారిని జైల్లో పెట్టింది తమిళనాడులో, వచ్చింది సునామీ.
ఎక్కడెక్కడ పిచ్చ పిచ్చ పనులు జరిగాయో అక్కడే వస్తాయి, తప్పదు. భగవంతుడు ఇంకో రకంగా చేస్తారు. బుద్ధ విగ్రహాలన్నీ పగలు కొట్టేశారు ఆఫ్ఘనిస్తాన్లో, ఫిరంగులతో కొట్టేశారు. ఎవరు? తాలిబన్లు. అందరూ ఆక్రోశించారు. ఆ పాపం జరిగింది 2 నెలలు జరగకుండా సెప్టెంబర్లో, అదిగో ఆ వర WTO అని పడగొట్టాడు వెళ్ళి తీసుకెళ్ళి ఆ ఒసామా బిన్ లాడెన్. దాంతో ఎక్కడ మండాలో అక్కడ మండింది. వాడు ఎవడ మీదకి వెళ్ళారో అక్కడికి వెళ్ళాడు. వెంటనే అమెరికా వచ్చింది, డామ్ని కొట్టింది. ఆఫ్ఘనిస్తాన్లో సర్వనాశనం చేసేసింది తాలిబాన్లని. అక్కడ ప్రభుత్వం మారిపోయింది దెబ్బతోటి. భగవంతుడు ఇక్కడ పెట్టాం పుల్ల, వెలిగేది మరో చోట. ఎక్కడ ఎలా ఎవరికి ఏది ప్రసాదించాలో అది ప్రసాదించే తీరుతాడు. ఎందుకు చెబుతున్నానంటే, దివ్య క్షేత్రం, పరమ పవిత్ర క్షేత్రం కంచి అంటే, అటువంటి కంచి క్షేత్రాన్ని తలుచుకుంటేనే మానవుడు ముక్తిని కాంచుతాడని. అటువంటి క్షేత్రానికి వాళ్ళ అరిష్టం వచ్చింది తాత్కాలికంగా, ఇది తాత్కాలికం అనుకోండి. ఏకాంబ్ర క్షేత్రం, అక్కడ ఏకాంబ్రేశ్వరుడు, ఒక్కే మామిడి చెట్టు ఉండేదట, అక్కడ ఉన్నాడు ఈశ్వరుడు. ఆ మహానుభావుడి సన్నిధానంలో పిండ ప్రదానం చేయడం కూడా అనంత పుణ్య ఫలితమన్నారు. గోవర్ధనం, హరిశ్చంద్రం, పృథూతక సరస్సు, సహస్రాక్షం, హిరణ్యాక్షం, కదలీ నది, రామచిత్ర, అజితానది, సౌమిత్రి సంగమం, ఇవి చాలా గొప్పవే. ఆపై మనకి పక్కనే ఉన్నది, మనం వాటిని పెద్దగా పట్టించుకొని దగ్గరుంది కాబట్టి ఇంద్రకీలం, అది ఇంద్రకీల పర్వతము అన్నారు. ఆ ఇంద్రకీల పర్వతం మీద అమ్మవారు కనకదుర్గాదేవి వేంచేసి ఉంది. కృష్ణానది పరీవాహక ప్రాంతంలో దీనికి ఒక అత్యద్భుతమైన పవిత్రత ఉన్నది. అమ్మవారి స్పర్శ వల్ల ఒక గొప్ప నది, సాక్షాత్తు కృష్ణుడి శరీరమే నది, జగదంబే దిగొచ్చింది దుర్గ. పర్వతమా సాక్షాత్తు ఇంద్రుడి యొక్క స్పర్శకు నొచ్చుకున్నది. అక్కడ సాక్షాత్ పరమేశ్వరుడు కైలాసాన్ని విడిచిపెట్టి మల్లేశ్వరుడు అయి ఉన్నాడు. ఇంకక్కడ తపస్సు చేసిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు అనడానికి వీళ్ళు, అర్జునుడు లాంటి వాళ్ళు, నరుడు నారాయణుడు కూడా తపస్సు చేశారు. ఇన్ని ఉన్నాయి మనకి పక్కనే. అది ఇంద్రకీలం అంటే. అమ్మల గన్నయమ్మ ముగురం మల్ల మూల పుటమ్మా, చాలా పెద్ద అమ్మవారి ప్రార్థన జరుగుతుంటే లేచి వెళ్ళిపోతుంది ఏంటంటే తల్లిగారు, అయ్యయ్యో కాసేపు కూర్చో తల్లి. చాలా పెద్దమ్మ సురారులోమ్మ కడుపారడి పుచ్చినయమ్మా, తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనముల నుండి అమ్మా, దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇచ్చుత మహత్త కవిత్వ పటుత్వ సంపద కనకదుర్గమ్మ అమ్మా కనికరించమ్మా, ఓ కనకదుర్గమ్మ అమ్మా తెలుగు వాకిట తెగువ నీవై వెలసినావే వీర దుర్గా, తెలుగు వాకిట తెగువ నీవై వెలసినావే వీర దుర్గా, నీ పసుపు కుంకుమ తలదాల్చు భక్తులకు మాంగళ్య భాగ్యాలు కలిగింతువమ్మా, నీ పసుపు కుంకుమ తలదాల్చు భక్తులకు మాంగళ్య భాగ్యాలు కలిగింతువమ్మా, నిన్ను సేవించినా నిన్ను ధ్యానించినా, నిన్ను సేవించిన నిన్ను ధ్యానించిన శతకోటి మాంగళ్యములు కలిగిల్తువమ్మా, శతకోటి మాంగళ్యములు కలిగిల్తువమ్మా అమ్మా. కనకదుర్గమ్మ అమ్మా కనికరిల్తమ్మా. అటువంటి జగదంబ కనకదుర్గాదేవి. ఆ మధ్యకాలంలో ఒకప్పుడు కిరీటం పోయింది. కిరీటం పోతే అంబికా కృష్ణ గారు, స్వామి ఏంటండి అమ్మవారి కిరీటం పోవటము అని అడిగారు. సరే ఆయనకు ఒక మంచి సమాధానం చెప్పాం. వాడు కూడా బిడ్డ, అక్కడికి వెళ్ళి అమ్మవారికి ఒక మొక్కు మొక్కుకున్నాడట. వాడు కూడా గుళ్ళోకి వెళ్ళి అపహరించేవుంది అమ్మ ఈ దొంగతనం పారాలని. వచ్చిన వాడు చెప్పులు పట్టుకుపోవడానికి వీలుగా రావాలి, దేవుడు అనుగ్రహించని వాడు దండం పెడుతున్నాడు, చెప్పులు పోకూడదని వీడు దండం పెడుతున్నాడు, ఈ ఇద్దరిలో ఎవరి దండం బలంగా ఉంటే వాడికి వెళ్ళిపోతుంది. అప్పుడు అత్యద్భుతమైన ఒక మాట అన్నారు కృష్ణ గారు, జీవితంలో మనం మర్చిపోవాలని ఒక గొప్ప మాట అది. వాళ్ళు అంబికా తరపున అంబికా సంస్థల తరపున శ్రీకృష్ణ గారు ఆ కుటుంబం ఒక బంగారు కిరీటం తయారు చేయించి అమ్మవారికి పంపించారు. మా ఊటి వాళ్ళందరూ చాలా గొప్ప కార్యక్రమం అంటే, కాదండి నా మా సంస్థ చేత మా కుటుంబం చేత ఒక కిరీటం చేయించుకుని శిరస్సు మీద ధరించాలనే కోరిక కలిగి అందుకోసం ఉన్న కిరీటం కూడా పోగొట్టుకుందండి అమ్మవారు అన్నారు ఆయన. అంతే ఇబ్బంది సరిపోవు ఈ చప్పట్లు ఇంకా గట్టిగా. అసలు ఎంత ఊహ, అది అద్భుతమైన ఊహ అన్నమాట. అంటే అమ్మవారు అంతే, తను ఒకళ్ళ చేత సేవ చేయించుకోవాలంటే ఉన్నది ఏదో వదిలిపెట్టేస్తుంది. ఇప్పుడు నా చెప్పులు పోయాయి కాబట్టి మీరు ఎవరో కొత్త చెప్పులు చేత ఇస్తారు, ఇంతన్నా ఒక మూడు రోజుల నుంచి చెప్పులు చేత రాలేదు వేరే విషయం అనుకోండి. అందుకు చెప్పొచ్చింది ఏంటంటే, అంటే అమ్మవారి యొక్క కరుణ ఎటువంటిది అని చెప్పడానికి ఆయన మనస్సులో ఆ రవ్వంత ఊహ కలిగింది అనిపించింది. ఆయన కిరీటం చేయించాను, ఇదే నా ఘనత, నేను చాలా గొప్పవాడు అని చెప్పట్లే. ఆయన అమ్మ మా చేత కిరీటం చేయించుకుని అలంకారం పొందడం కోసం నీ ఉన్న సువర్ణ కిరీటాన్ని దొంగాడికి సమర్పించావా తల్లి, ఎంత కరుణాస్వరూపిణి అమ్మ, ఇది మాకు భాగ్యం కదా, మా శరీరానికి మా కుటుంబాలకి మా సంస్థకి ఇది ఒక ఉపకారం చేసావా, ఈ సేవ చేయించుకున్నావా అని భక్తితో తన్మయుడై పులకించాయనన్న మాట ఎప్పటికి కూడా నా చెవుల్లో మారుమోగుతూనే ఉందన్నమాట. మనం కూడా అంతే, భగవంతుడికి ఏదైనా ఇచ్చినప్పుడు మేం కాబట్టి ఇచ్చేసామని అనుకోకూడదు. రేపు పొద్దున ఈరోడు పదార్థాలకు ఇచ్చి నేను మేం కాబట్టి ఈరోడు పదార్థాలు ఇచ్చామని అనుకోకండి, అనుకోరు మీరు. ఎలాగో అనుకునేవాళ్ళు అయితే ఇవ్వాయెవరో, అసలు మాట్లాడకుండా పోయేవాళ్ళ సంగతి దేవుడు ఇరుకునుకోండి. సరే మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ ఆ జగదంబ ఇంద్రకీల పర్వత నివాసిని జగదంబ సన్నిధానంలో కూడా పిండ ప్రదానం, శ్రాద్ధ ప్రదానం, అనంత పుణ్యఫలం. ఆపై బాహుదా నది అని ఒక నది ఉన్నది, ఇది ఒక గొప్ప క్షేత్రం అండోయ్. బాహుదాచ నదీ పుణ్య తథా సిద్ధవనం శుభం. పూర్వం ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, ఆ అన్నదమ్ములిద్దరూ కూడా చాలా ఒకరినొకరు విడిచిపెట్టని అనురాగం కలవారట. అన్నగారికి 10 ఎకరాల మామిడి తోట, తమ్ముడి గారికి 10 ఎకరాల దానిమ్మ తోట ఇచ్చట వాళ్ళ తండ్రి గారు. ఆ తోటలు చూసుకుంటూ అక్కడే శివలింగాభిషేకం చేసుకుంటూ ఉండేవారు. అలా ఉంటూ ఉండగా ఇద్దరు కూడా ఒకనాడు అన్నగారింటికి ఆశ్రమానికి తమ్ముడు చూడడానికి వెళ్ళాడట. తమ్ముడు చూడడానికి వెళ్ళేసరికి అన్నగారు అక్కడ లేరు, ఎక్కడికో జపానికి వెళ్ళాడు. ఈ తమ్ముడికి ఆకలేసింది, అన్నగారు వచ్చేదా కాకుండా అన్నగారికి వచ్చాక చెప్పచ్చులేనని ఆయన మామిడి చెట్టు నుంచి 2 పళ్ళు కోసుకు తినేశాడు. అన్నగారు వచ్చారు, అన్నయ్య నేను నడక్కకుండా పళ్ళు కోసుకు తినేశాను, నేను దొంగతనం చేశాను, నన్ను క్షమించన్నట్ట. తమ్ముడా తప్పు ఎవరు చేసినా తప్పే, రాజుగారి చేత శిక్ష వేయించుకుంటే కానీ ఈ తప్పు నుంచి నీకు విముక్తి కలగదు, వెళ్ళు మన రాజుగారి దగ్గరికి వెళ్ళి శిక్ష చేయించుకో అన్నట్ట. వెంటనే ఈయన ఆ దేశాన్ని పరిపాలించే రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. ఆ రాజుగారు జనక మహారాజు గారు. మహారాజా మా అన్నగారి తోటలో 2 పళ్ళు దొంగిలించాను, నీ రాజ్యంలో శిక్షలు ఏమిటో ఆ శిక్ష నాకు అయ్యి దొంగతనానికి అన్నట్ట. దొంగతనం చేస్తే 2 చేతులు నరికేయడమే శిక్ష అన్నాడు జనకుడు. నరికేశారు చేతులు, చేతులు నరికేస్తే రక్తం కారిపోతూ ఉంటే బాబోయ్ ఏడవలాయన ఆనందంతో వచ్చి అన్నయ్య ఇదిగో మొండి చేతులతో నమస్కరిస్తున్నాను, నాకు పాపం పోయింది అన్నట్టు ఆనందంగా. రక్తం కారిపోయినా పర్వాలేదు, పాపానికి శిక్ష అనిపించానని. తమ్ముడా సంతోషం, శిక్ష అనిపించావు, ఆ ఎదురుగుండా కనిపిస్తున్న నదిలో స్నానం చేసిరా అన్నట్ట. నదిలో స్నానం చేసి చేయగానే 2 చేతులు వచ్చేసాయి. శిక్ష శిక్షే, రక్ష రక్షే, నీకు చేతులు ఇప్పించాను మళ్ళీ, కానీ నువ్వు చేసిన పాపం రేపు పొద్దున ఇంకోడెవడు చేయకుండా ఉండడం కోసం ఆ పనిచేశాను, భవిష్యత్తులో అడగకుండా ఏ దొంగతనం చేయకూడదని తెలియజేయడానికి ఇచ్చేసానన్నాడు. అది ఈ కథ నా చెప్పులు ఎత్తుకుపోయేవాళ్ళు కొంచెం వినండి బాబు. సరే పాపం వెంటనే ఆ చేతులు పుచ్చుకుని వచ్చి ఈ చేతులు నాకు ఎలా వచ్చాయని అడిగట. అదే ఆ నది గొప్పతనం, ధర్మంతో ఎవరు తప్పకుండా స్నానం చేస్తారో వారికి అన్ని కోరికలు తీరుస్తుంది. ఈ రోజు నుంచి నీకు చేతులు ఇచ్చిన ఈ నదికి బాహుదా నది అని పేరు వచ్చింది అన్నట్ట. ఆయనకి చేతులు ఇచ్చిన ఆ నదిలో ఇప్పటికి కూడా సంకల్పపూర్వకంగా స్నానం చేస్తే సమస్తమైన అభీప్సితాలు నెరవేరుతాయి. అటువంటి బాహుదాచ నదీ పుణ్య, ఆ పుణ్య నది అయిన బాహుదలో శ్రాద్ధం జరిపితే పుణ్యం వస్తుంది, జ్ఞానం కలుగుతుంది. సిద్ధవనం అని మరొక వనం ఉన్నది, ఆ వనం కూడా చాలా గొప్పది. పాశుపతం ఇవి ప్రదేశాలన్నీ కూడా పితృదేవతా ప్రీతికరములైనవి. ఇంకా గోదావరి నది సమీపంలో పితృతీర్థం అనే తీర్థం ఉంది. ఇక్కడ గోదావరి నది అన్ని చోట్ల కంటే చాలా లోతుగా ప్రవహిస్తుంది. ఇక్కడే కోటిలింగ క్షేత్రం అంటాం, రాజమండ్రి దగ్గర ఉన్నది. వేలాది శివలింగాలతో కూడినటువంటి దివ్య ప్రదేశం అది. అక్కడ కొంచెం అగాధంగా ప్రవహించేది గోదావరి, ఇప్పుడు నీళ్లు తగ్గిపోయినప్పుడు సంగతి ఎలా ఉన్నా. దీనికే జామదగ్గిన తీర్థం అని కూడా పేరు. ఇక్కడే గోదావరి నది ప్రతీకుడు అనే ఒక ఋషి కారణం చేత చీలిపోయింది. ఇక్కడ ఏడు పాయలైపోయి సప్తగోదావరిగా మార్పు చెందింది అన్నమాట ఆ ప్రదేశం. ఇది ఋషి వల్ల, భయం వల్ల చేరింది. ఇక్కడ కవ్యాన్ని ఇప్పటికి కూడా ఆ కోటి తీర్థాల దగ్గరికి, కోటిలింగ తీర్థం దగ్గరికి పెడతాం. అక్కడే మన వాళ్ళందరూ కూడా పిండ ప్రధానాదులు, అస్థి నిమజ్జనాలు చేస్తూ ఉంటారు. దీనికి అప్సరోయుగ తీర్థము అని కూడా పేరు. ఇక రాఘవేశ్వర క్షేత్రం అనే క్షేత్రం సహస్రలింగ క్షేత్రం, ఇది పితృకార్యక్రమాలకు ప్రశస్తం. ఇంద్రసేనా నది పితృశ్రాద్ధ విషయంలో పుణ్యకరం. పూర్వం ఇంద్రుడు నముచి అనే ఒక రాక్షసుణ్ణి చంపాడు. అప్పుడు ఆ నముచి అనేవాడు పరమ శివభక్తుడట, వాడిని అన్యాయంగా నిద్రపోతున్నప్పుడు చంపేశాడు. కాబట్టి ఆ పాపం వల్ల ఇంద్రుడికి శరీరం అంతా నల్లగా అయిపోయింది. అప్పుడు ఇంద్రుడు ఇక్కడికి వచ్చి ఇంద్రసేనా నది దగ్గర తపస్సు చేసి మోక్షం పొందాడు. ఇక్కడ శ్రాద్ధం అనంతమైన పుణ్యాన్ని ఇస్తుంది. పుష్కర తీర్థం, సాలగ్రామ తీర్థం, స్వాణపాదం, వైశ్యానరుడనే పేరు కలిగిన అగ్నిస్థానం, ఇవన్నీ చాలా గొప్పవి. ఆపై కౌశికీ నది, ఈ కౌశికీ నదీ తీరంలోనే పరీక్షిత్తు శాపం పొందాడు. పూర్వకాలంలో ఇక్కడే మహాత్ముడైన ఈ కౌశికీ నదీ తీరంలోనే శమీక మహర్షి ఆశ్రమం నిర్మించుకుని చాలా కాలం తపస్సు చేశాడు. ఆ శమీకుడి ఆశ్రమం ఇప్పటికి కూడా అక్కడ ఉంటుంది. అక్కడ ఆయన కొడుకు శృంగి కూడా ఉండేవాడు. ప్రపంచమంతా వేటాడుతూ తిరుగుతూ వచ్చి దాహబాధకి తట్టుకోలేని పరీక్షిత్తు అక్కడికి వచ్చి శమీక మహర్షి దగ్గరకు వచ్చి, ఓ మహాత్మా నాకు దాహం వేస్తోంది, మంచినీళ్ళు ఇమ్మంటే ఆయన మంచినీళ్ళు ఇవ్వలేదు. ఇవ్వకపోయేసరికి జపంలో తపంలో ఉన్నవాడు మనకు వల్లే చీటికి వాటికి లేస్తారేటి, మనమా రామ రామ రామ, హలో సెల్ ఫోన్ అనమాట, మధ్యలో కృష్ణ 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 పులో అని మళ్ళీ ఈ వైపు నుంచి ఫోను, 5 నిమిషాల్లో 100 ఫోన్లు, ఇదో పెద్ద గొడవ. ఇంకా కొంతమంది ఉంటారు బస్సు ఎక్కితే చాలు పక్కవాడు చూడాలి, రైలు ఎక్కితే అసలు అవతల కానీ ఫోన్ ఉన్నది వీడు చేయడు, ఊరికే అలా ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని నాకు కూడా సెల్ ఉందని చెప్పడం. నేను ఒకసారి అత్మాటు మాట్లాడుతున్నాడేమో అనుకున్నాను, ఏమీ లేదు దొంగ, అస్సలు స్విచ్ నొక్కకుండా ఏమీ లేకుండా మనందరం వినడం కోసం అట. ఆ ఇంటి దగ్గర వడియాలు చేసావా అప్పడాలు చేసావా, అప్పడం చేస్తేనేమిటి వడియం చేస్తేంటి పెచ్చపినుగులకి, ఇదేదో వెర్రి. ఈ రోజుల్లో ఈ సెల్ ఫోన్ అది ఓ పిచ్చగాళ్ళ దగ్గర కూడా ఉంటుంది. ముష్టాడు కూడా ఏమంటున్నాడో తెలుసా, పద్మాకర్ గారా మీ ఇంటికి 5 నిమిషాల్లో వస్తాను నేను, రెడీగా ఉంచండి తౌడు బియ్యం, హలో అంటున్నాడు వాడు. సెల్ ఫోన్ అందరికీ వచ్చేసింది ఇప్పుడు, ఏంటనుకుంటున్నారు ఇదంతా ఆధునిక యుగకాలం అంచేత సెల్ ఫోన్లో కూడా బెచ్చం అడుక్కునే స్థితికి మనం వచ్చేస్తూ ఉంటే ఇంకా పక్కవాడి కోసం పోదురిచ్చి మాట్లాడేవాడు అనమాట. అసలైన వాళ్ళు ఎప్పుడు మాట్లాడే కొసర వాళ్ళ దగ్గర వస్తుంది ఇబ్బంది. అవేమీ లేని మహానుభావుడు తపస్సులో ఉండిపోయాడు శమీక మహర్షి. ఆయన దగ్గరకు వచ్చేట మంచినీళ్ళు అన్నాడు. ఆయన జపనిష్టలో ఉండి కళ్ళు విప్పలా కోపం వచ్చేసింది. ఆ పక్కనే చచ్చిన పాముని తీసుకుని నన్ను అవమానిస్తావ ఋషి అని ఆ మెడలో చచ్చిన పాము వేసేసేట. అలా వేసేసరికి అప్పటికీ కళ్ళు విప్పల. అప్పుడు ఆయన కొడుకు శృంగి అనేవాడు అక్కడికి వచ్చి, మా నాన్న మెడలో ఎవడు ఈ చచ్చిపోయిన పాము వేశాడో వాడు నేటికి 7వ రోజున తక్షకుడనే పాము కాటు చేత మరణించుగా కాని చెప్పించాడు. ఆ తర్వాత ఆ ఘట్టణ సాక్షాత్తు భాగవతానికే మార్గం అయ్యింది. ఆ శమీక మహర్షి అప్పుడు పశ్చాత్తాపడి కౌశికీ నదీ తీరంలో ఇక మీదట ఎవరూ ఏ దోషం చేసినా దోషం వారికి అంటకుండుగాక, వారికి శాపాలు తగలకుండుగాక అని అక్కడ తాను స్వయంగా పిండ ప్రదానం చేసి అర్ఘ్యమిచ్చి అన్నాడట. అందుకే కౌశికీ నదీ తీరంలో శాపం పెట్టకూడదు, శాపం తగలదు, అక్కడ ఎవరి మీద ఆగ్రహాలు ప్రదర్శించకూడదు. అటువంటి కౌశికీ నదీ తీరంలో చేసినటువంటి పిండ ప్రదానం 1000 రెట్లు మహాపుణ్యాన్ని ఇస్తుంది. అక్కడ ఇప్పటికి కూడా వేలాది మంది ఋషులు అదృశ్యంగా తెల్లవారుజామున 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో ఆ నదిలో స్నానం చేసి వెళ్ళిపోతారట. అంచేత 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో కనుక స్నానం చేస్తే ఈ ఋషుల యొక్క పవిత్రమైన శరీర జలం అక్కడికి వస్తుంది. కాబట్టి వాళ్ళు స్నానం చేసిన వెళ్ళిన వెంటనే మనం అక్కడికి వెళ్ళి స్నానం చేయాలి. అంచేత వీలున్నవాడు
కౌశిక నదిలో 4 to 5 స్నానం చేయమన్నారు. అదొక అద్భుతమైన నది. తర్వాత వైరా నది, అది తూర్పు ముఖంగా ప్రవహిస్తుంది. ఆపై పయోష్ణి నది, చంద్రికా నది, కావేరి, జాలంధర పర్వతం, ఇవన్నీ కూడా అనంత పితృశ్రాద్ధ ఫలితాలు ఇస్తాయి. లోహదండ తీర్థం, చిత్రకూట పర్వతం, వింధ్యాచలం, యోగేశ్వరం, గంగానదీ తటం, కుబ్జామ్రకం, ఊర్వశి పులినం, సంసారమోచన తీర్థం, రుణమోచన తీర్థం, అద్రుహాసం, గౌతమేశ్వరం, వశిష్ఠ తీర్థం, హారీతం, బ్రహ్మావర్తం, కుశావర్తం, హయతీర్థం, పిండారకం, శంఖాధారం, ఘటేశ్వరం, బెల్వకం, నీలపర్వతం, సుగ్రీవం, ధరణీతీర్థం, రామతీర్థం, మత్స్యతీర్థం, వేదశిరస్తీర్థం, ఉజ్జవతీ నది, వసుధాతీర్థం, ఛాగలాండం, బదరీతీర్థం, గణతీర్థం, జయంతం, విజయం, శుక్రతీర్థం, శ్రీపతి తీర్థం, రైవతక తీర్థం, శారదాతీర్థం, భద్రకాళేశ్వరం, వైకుంఠతీర్థం, భీమేశ్వరం, మాతృగృహతీర్థం, కరవీరతీర్థం, జలేశ్వరం, గౌరీ శిఖరం, లఘుటీశం, కర్ణకర్దమూలం, దండిముండికరం, పుండరీకపురం, సప్తగోదావరం, ఇవన్నీ కూడా పితృశ్రాద్ధానికి ప్రశస్తమైన తీర్థాలు. పేర్లు మాత్రమే గ్రహించాం, కొన్నింటికి వాటి మహిమ సంపూర్ణంగా చెబితే మత్స్యపురాణం కాదు కదా. ఇటువంటి పురాణాలు ఇంకో 50 అయినా చాలవు కనుక ఇక్కడ వాటి ప్రసక్తిని కొద్ది కొద్దిగానే ఇచ్చాడు. ఈ పితృతీర్థాలన్నీ మీకు చెప్పా, అన్నిటినీ సంపూర్ణంగా తెలపడం బ్రహ్మవతరం కూడా కాదు అన్నాడు ఎవరు? ఈ మాట సూత మహర్షి సౌనకాదులతో. తత్తత్ శ్రాద్ధం ప్రదాతవ్యం అనంత ఫలమీసుభి. ఇవన్నీ చాలా గొప్పవి. ఈ వీటిల్లో కనీసం చెయ్యలేకపోయినా తలుచుకోవడం కూడా గొప్పదే అని చెప్పి శ్రీమన్నారాయణుడు కూడా మనువుకి చెప్పాడు. ఆపై తక్కిన విశేషాలు రేపటి రోజు కార్యక్రమంలో
మనసుదేవ
హరివాసుదేవ. ఈ ప్రపంచం ఒక విచిత్రమైంది. ఈ విచిత్ర ప్రపంచంలో తరించడానికే భగవంతుడు చిత్ర విచిత్రమైన పురాణ కథలతో కూడిన ఈ ధర్మశాస్త్రాన్ని అందించాడు. అష్టాదశ పురాణాలు ఇవ్వడానికి గల కారణం ఏమిటంటే మానవుణ్ణి ఏదో రకంగా ఎక్కడో చోట ఏదో పురాణమో ఏదో ఒక ధర్మకథ ఆకట్టి వాణ్ణి సక్రమ మార్గంలో పెట్టి వాణ్ణి తరింపచేస్తుందని ఆ వేదవ్యాస భగవానుడి ఆశ. ఎన్ని విన్నా తరించకపోతే అది వేరే విషయం అనుకోండి, గోడ మీద బొమ్మలాగా నల్లి పని నల్లిదే బల్లి పని బల్లిదే అన్నట్టుగా ఉంటే. కానీ భగవంతుడు కరుణాస్వరూపుడు కాబట్టి చిన్న సాకుతో అనుగ్రహిస్తాడట. శిక్షించడం కంటే అనుగ్రహించడానికి ఎక్కువ ఆయన చూస్తాడు. కోయిల కూవని కూసిన ఆనందిస్తాడు, కాకి కావని కర్కశంగా అరిచిన ఆనందిస్తాడు, పెంట మీద చెత్త తినే జీవుల్ని ఒకే రకంగా చూస్తాడు, హవ్యాన్నం తినేదాన్ని ఒక రకంగానే చూస్తాడు, హంసని ఒక రకంగా చూస్తాడు, కొంగని అలాగే పాపం అనుగ్రహిస్తాడు. లేకపోతే ఈ సృష్టి ఎలాగా? శ్రావ్యంగా హరే రామ్ అని చక్కగా హార్మోనియంతో అందంగా పాడే ఆ స్త్రీలను అనుగ్రహిస్తాడు, అరరమాదేవ అనే వాళ్ళని అనుగ్రహిస్తాడు. అలా అనుగ్రహించకపోతే దైవం ఎలా అవుతారు? భగవన్నామం ఎలా చేసినా ఆ భగవంతుడికి కరుణ అనేది అటువంటిది అనమాట. అందుకే తిట్టేవాణ్ణి స్తోత్రం చేసేవాణ్ణి సమానంగా చూస్తాడు కాబట్టి హిరణ్యకశిపుణ్ణి అనుగ్రహించాడు, ప్రహ్లాదుణ్ణి అనుగ్రహించాడు. అయితే ఎవరి మార్గం వారిది? ప్రహ్లాదుని మార్గంలోనే మనం నడుచుకోవాలని ప్రయత్నం చేద్దాం. హిరణ్యకశిపుడి మార్గం మనకొద్దు. కాసేపు మనస్సు ఆ పెద్దాళ్ళు అక్కడ హార్మోనియంతో రామ హరే రామ హరే రామ అంటుంటే ఇవాళ ఎందుకో మనస్సు ఒక రకమైన నాదంతో కరిగింది. అంత శ్రద్ధ పెట్టి ఇక్కడ దూరానికి వినలేదు కానీ అంచేత నేనే ఒక 5 రూపాయలు చదివించాను అంటే ఎందుకు చెబుతున్నాను? గురువు గారు ఇచ్చారంటే రేపు పొద్దున మనం కూడా ఇద్దామనే బుద్ధి మీకు కలుగుతుందని చెబుతున్నాను, అంతకంటే లేదు. లేకపోతే నా కోసం కాదు, రహస్యంగా ఇచ్చామనుకోండి ఏదో వాళ్ళ దారి వాళ్ళదేలే పోతున్నారండి కదా. వాళ్ళని ప్రోత్సహించాలి, నామస్మరణం చేసేవాళ్ళు కూడా అప్పుడప్పుడు. కాబట్టి నేను ఇచ్చానని చెప్పాను అనుకోండి, ఆహా ఆయన ఇచ్చాడంటే మనం కూడా ఇవ్వచ్చు, తప్పు లేదు అనిపిస్తుంది. కాబట్టి ఇస్తే కాస్త వాళ్ళకు కూడా జీవనోపాధి ఏదో కలుగుతుంది. వాళ్ళేం జీవనోపాధి కోసం చేస్తున్నారని నేను అనుకోను. అయినా ఇది 10 మందికి ఆదర్శమై ఇంకో 10 మంది చక్కగా భగవన్నామం చెయ్యాలి, అలా శ్రావ్యంగా చెయ్యాలి. ఎలా చేసినా భగవంతుడి నామం గొప్పదని ఇందాకే చెప్పాను కదా మీకు, దానికి ఏం సంగీతంతో స్వరంతో సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే శ్రావ్యనాదం వల్ల ప్రజల్ని తొందరగా ఆకర్షిస్తాం, అంతకంటే లేదు. అప్పుడు ఎక్కువ మందిని బాగు చేస్తాం, ఎక్కువ మందిని ఆకట్టుకోగలుగుతాం. అందుకనే కోయిలు అంటే కోయిలే. పాపం నేను ఒకప్పుడు రాశాను, కాకి నీ సృష్టి, కోయిలా నీ సృష్టి, కోకిలమ్మ చేసి కొన్న పుణ్యం బేవి, కాకి చేసుకున్న కర్మమేమి. ఏమయ్యా కోకిలమ్మ చేసుకున్న పుణ్యం ఏమిటి, కాకి చేసుకున్న కర్మం ఏమిటి, దీని అందరూ రావమ్మా, ఏడాదికోసారి ఉగాది నాడైనా రావమ్మా అని కోకిలమ్మని పొగిడి రమ్మని ఆహ్వానిస్తారు. కాకి రోజు గుమ్మం దగ్గరకు వచ్చి ప్రేమగా అరిస్తే చిచ్చి అవతలపో అంటారు. ఏమిటంటే మాటలో తీరే, ఆ మాటే ఒక్కొక్కళ్ళని ఆకడుతుంది, ఆ మాటే ఒక్కొక్కళ్ళని విరోధం తెచ్చిపెడుతూ ఉంటుంది. అందుకని తన సకల వాక్పాండిత్య ధౌరంధర్యాన్ని చూపిస్తూ మహాత్ముడైన వేదవ్యాసుడు ఈ 18 పురాణాల వంకతో ప్రపంచ విజ్ఞాన సర్వస్వాన్ని మనకు అందజేశాడు. అన్ని పురాణాలని మనం సంపూర్ణంగా వింటే చిట్ట చివరికి చెప్పింది ఏమిటంటే, శ్రీ మత్స్యనారాయణుడి ద్వారా, సూత మహర్షి ద్వారా లోకానికి అందించిన సందేశం, తీర్థయాత్రలన్నీ చెయ్యండి, అన్నీ చెయ్యండి. అన్నిటికంటే గొప్ప తీర్థం ఏంటంటే సత్యం, దయా, ఇంద్రియ నిగ్రహం, ఈ 3 అత్యుత్తమ తీర్థములట. నిన్నటిదాకా ఏం చెప్పారు, అంబికావారి యొక్క అష్టాదశ పురాణాల్లో మనం చెప్పుకుంటున్నటువంటి మత్స్య పురాణంలో ఎక్కడెక్కడ తీర్థయాత్రలు చేయాలి, ఏమేమి వాటిల్లో పిండ ప్రదానాలు చేయాలి, ఇవన్నీ అద్భుతమైన విషయాలు చెప్పాడు. ఆఖరిని ఏమంటున్నాడు 79లో, సత్యం తీర్థం, దయాతీర్థం, తీర్థం, ఇంద్రియ నిగ్రహం, వర్ణాశ్రమాణాం గేహేపి తీర్థం సమముదాహృతం. సత్యం అదొక గొప్ప తీర్థం, రోజు నిజం పలుకు, అది అంతకంటే గొప్ప తీర్థం మరొకటి లేదు. దయ, ప్రాణుల మీద దయ చూపించడం కంటే గొప్ప తీర్థం ఇంకోటి లేదు. ఇంద్రియ నిగ్రహం, తన ఇంద్రియాలని అదుపులో పెట్టుకోవటం, జ్ఞానేంద్రియాలని కర్మేంద్రియాలని అదుపులో పెట్టుకోవాలి, ఇవి అత్యుత్తమములైన తీర్థములు. ఈ ఇంద్రియ నిగ్రహం, సత్యం పలకడం, దయ చూపించటం అనే 3 కలిగి ఉంటే అప్పుడు ఇంటిలో పితృతీర్థస్థానం ఉంటుందట. ఇన్ని తీర్థాలు మన ఇంట్లో ఉంటాయి, సకల తీర్థాలు ఎవరి ఇంటిలో ఉంటాయి, ఎవరిలో ఈ పై లక్షణాలు ఉంటాయో వారికి ఉంటాయి, ఎవరిలో ఈ లక్షణాలు ఉండవో వాళ్ళు తీర్థయాత్రలు చేసినా సంపూర్ణ ఫలితం ఇవ్వదు. అలాగని మానేయమండం లేదు ఆయనవి, మనుషుల్ని మారుస్తుంది అది. కానీ మనిషికి సరి అయిన తీర్థయాత్ర ఫలితం కావాలంటే సత్యం, దయా, ఇంద్రియ నిగ్రహం. ఒకవేళ లేనివాడు కూడా ఈ తీర్థయాత్రలు తెలియక చేస్తే వాడికి కూడా పుణ్యం కలుగుతున్నట్టు చెప్పాడు. యస్మాత్ తస్మాత్ ప్రయత్నమైన తీర్థశ్రాత్వం సమాచరేత్. ఎలాగైనా సరే యాత్ర మాత్రం చేయాలి, కానీ వాటన్నిటి ఉద్దేశ్యం ఈ 3 ప్రసాదించడమే. ఎందుకు మనం ఇన్ని వినాలి, ఎందుకు మనం ఇవన్నీ చెయ్యాలి అంటే సత్యం, ధర్మం, ఇంద్రియ నిగ్రహం లోకంలో వ్యాపింప చేయడానికే. సర్వ విధముల శ్రాద్ధం జరపడం, తీర్థం పెట్టడం, తీర్థయాత్రలకు వెళ్ళడం మాత్రం మానరాదు. ఇక శ్రాద్ధకాల నిర్ణయ అనే పేరుతోటి శ్రీమన్నారాయణుడు మత్స్యావతార స్వరూపుడు మనువుకి ఇలా చెప్పాడు, ప్రాతకాలే ముహూర్తం స్త్రీన్ పూర్వాగ్నే తావదేవతు మధ్యాహ్నః త్రిమూర్తస్యాత్ అపరాహ్నస్తతః పరం సాయాహ్నః త్రిమూర్తస్యాత్ శ్రాద్ధం తత్ర నకారయేత్. పగటి కాలంలో మొత్తం 15 ముహూర్తాలుగా పగటి కాలాన్ని డివైడ్ చేశారు. అవి ఏమేమిటంటే ప్రాతకాలము, పూర్వాహ్నము, మధ్యాహ్నము, అపరాహ్నము, సాయాహ్నము, వీటిని కలిపితే 5 3 15 ముహూర్తాలు. ప్రాతకాలం 3 ముహూర్తాలు, పూర్వాహ్నం 3 ముహూర్తాలు, మధ్యాహ్నం 3 ముహూర్తాలు, అపరాహ్నం 3 ముహూర్తాలు, సాయాహ్నం 3 ముహూర్తాలు, మొత్తం 5 3 15 ముహూర్తాలు. ఈ 15 ముహూర్తాలు కలిపితే 12 గంటలు. 12 గంటల కాలాన్ని 5 కాలములుగా, 5 కాలాలని 3 ముహూర్తాలుగా డివైడ్ చేశారు. కాబట్టి 12 గంటల్ని 12 అరవైలు 720 నిమిషాలుగా మార్చి ఆ 720ని 15తో డివైడ్ చేస్తే అప్పుడు మనకు ముహూర్తం అంటే ఎంతో వస్తుందన్నమాట. అది ముహూర్త కాలం అంటే. చివరికి అవి పోయి ముహూర్తం అంటే మనం తాడి కట్టే వేళ ఆ కాస్త ముహూర్తం అనుకుంటున్నాం, అదో వెర్రి మనకి. రాను 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 రాను. ఈ మధ్యకాలంలో ఎవరిని చూస్తే వాడే ఒక వాస్తు పండితుడు, నాకే సలహా ఇచ్చేస్తాడు ఇంటికి వచ్చేవాడు, ఇక్కడ కొంచెం నైరుతి కట్ చేసినప్పుడు గేట్ ఇటు తీసి అట్టు పెడితే బాగుంటుందేమోనండి అని. మళ్ళీ ఇదో విచిత్రం అన్నమాట.